ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
చేను కబుర్లు శ్రోతలందరికీ మా ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, అధ్యాపక బృందం, పరిపాలనా బృందం, విద్యార్థిని విద్యార్థులందరి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2016వ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని 2017వ సంవత్సరంలో అడుగుపెట్టాం. మీరందరూ ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలని మా అందరి కోరిక.
అవునవును, కాలచక్రం 2016కు తెరదించింది, 2017కు ఆహ్వానం పలికింది. అందరం సంబురంగా జనవరి 1వ తేదీని జరుపుకున్నాం.
ఆ రోజున కేక్ కట్ చేసావా మరి నువ్వు?
నేనే స్వయంగా కేక్ చేశాను తెలుసా. 31వ తేదీ రాత్రి 12 కొట్టగానే హ్యాపీ న్యూ ఇయర్ అని శుభాకాంక్షలు చెప్పుకొని, మిఠాయిలు పంచుకొని, కేక్ కోసుకొని తిని, కాసేపు ఆడుకొని పాడుకొని ఆనందంగా గడిపాం.
అవును, కానీ అసలు కేక్ ఆ రోజున ఎందుకు కోస్తారో నీకు తెలుసా?
తెలీదు.
కేక్ మన దేశపు వంట కాదు, పాశ్చాత్య వంటకం. చాలా ఆనందప్రదమైన రోజును జరుపుకునే ముందు వాళ్ళు తప్పకుండా కేక్ చేసుకుంటారు. మైదా, గుడ్డు, వెన్న, చక్కెర, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా కావలసిన అన్ని వస్తువులను తగు పాళ్లలో కలిపి ఆ పిండిని ఓవెన్లో పెడతారు. పెట్టే ముందు వాటిలో బంగారం, వెండి వంటి విలువైన కాయిన్స్ను వేస్తారంట. కేక్ను ముక్కలుగా కట్ చేసినప్పుడు కాయిన్ల ముక్కలు కేక్తో పాటు ఎవరికో ఒకరికి వస్తాయి కదా, అలా వచ్చిన వాళ్ళు ఆనందపడేవాళ్ళంట. బ్రిటిష్ వాళ్ల పరిపాలనలో ఈ వంటకం మన దేశాన్ని చేరింది. వాళ్ళు తప్పకుండా నూతన సంవత్సరం మొదలయ్యే జనవరి 1వ తేదీన తినేవారంట. అలా మనకు అలవాటైపోయింది. మనం కాయిన్స్ తప్ప మిగిలిన అన్ని వస్తువులను వేసుకొని కేక్ తయారు చేసుకుంటాము.
బాగుంది కేక్ కథ. ఇప్పుడు 2016లో ఏమేమి ముఖ్య సంఘటనలు జరిగాయో ఒకసారి మననం చేసుకుందాం.
సరే, అలా అనగానే నాకు వెంటనే గుర్తొస్తున్నది, 8వ తేదీన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 500/1000 రూపాయల నోట్లను ఉపసంహరించారు. పేరుకుపోయిన నల్లధనాన్ని బయటకు తేవడానికి ఆయన చేసిన ప్రయత్నానికి ప్రజలందరూ చక్కగా సహకరించారనే చెప్పాలి. ఎందుకంటే ఆకస్మికంగా సంభవించిన పరిమాణం కదా. కొంత ఒడిదుడుకులు ఎదురైనా అధికార యంత్రాంగం మంచి ఏర్పాట్లే చేశారు. అలా ఇప్పుడు కొత్త 2000 రూపాయలు, 500 రూపాయల నోట్లు చెలామణిలోకి వచ్చాయి. 31వ తేదీన ప్రధానమంత్రి మోదీ గారు దేశ ప్రజలపై వరాల జల్లు కురిపించారు కదా, ఒకసారి అవేంటో తెలుసుకుందాం. రబీ పంటలకు రైతులు తీసుకున్న రుణాలపై 1వ రోజుల వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గర్భిణీలకు 6,000 చొప్పున సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ రుణాలు తీసుకునే వారికి తక్కువ వడ్డీ విధించే 2 పథకాలను ప్రకటించారు. వయోవృద్ధులకు 8% వార్షిక వడ్డీ లభిస్తుందని చెప్పారు. పట్టణ ప్రాంత పేదలు, మధ్యతరగతికి ఊరట కలిగించే 2 పథకాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రధాని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2017లో తీసుకునే 9 లక్షల రుణం వరకు 4%, 12 లక్షల రుణంపై 3% చొప్పున వడ్డీలో మినహాయింపు లభిస్తుందని తెలిపారు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా, ఇప్పటికే ఇల్లు ఉన్నవారు అదనపు విస్తరణ పనులు చేపట్టుకోవాలన్నా 2 లక్షల రుణం వరకు 3% వడ్డీ రాయితీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. అలాగే గర్భిణీలు ఆసుపత్రుల్లో పురుడు పోసుకొని శిశువుకు టీకాలు వేయిస్తే 6,000 సాయంగా అందజేస్తామని, దీనికోసం జాతీయ పథకాన్ని ప్రవేశపెడతామని మోదీ తెలిపారు. శిశు మరణాలను అరికట్టి మాతా శిశు ఆరోగ్యం పెంచడం దీని ఉద్దేశమని చెప్పారు.
నువ్వు అది చెప్పేసరికి నాకు మరొకటి గుర్తొస్తుంది. అది ఆర్థిక పరిస్థితికి సంబంధించినదే. 4వ తేదీన రాజ్యసభ 122వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. దీనిని చాలా కీలకమైన సవరణ అని అందరూ భావిస్తున్నారు. అదే GST బిల్, అంటే వస్తువులు సేవలు పన్ను బిల్లు. దాని వలన అన్ని పరోక్ష పన్నులు కూడా ఒకే ఖాతాలోకి వచ్చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు దోహదపడుతుంది ఈ బిల్. మనమందరం సంతోషించవలసిన విషయం మరొకటి కూడా ఉంది. బిల్గేట్స్ గారు, అంటే మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచంలోనే అతిపెద్ద దయాలువైన దాత, మన దేశానికి గొప్ప కితాబునిచ్చారు. అదేమిటంటే పోలియో వ్యాధిని మన దేశం నుండి వెళ్లగొట్టి 1.3 బిలియన్ల ప్రజలను కాపాడుకున్నాం. దీనికోసం ఎందరు శ్రమించారో వారందరికీ అభినందనలు చెప్పుకుందాం.
ఇంకా ఆనందాన్నిచ్చే మరొక విషయం ఏమిటంటే మన అక్షరాస్యత 73% పెరిగింది. అలాగే బడిలో చేరే వారి సంఖ్య 98% చేరింది. చదువు పట్ల ప్రతి ఒక్కరిలో పెరుగుతున్న ఆసక్తికి ఇది ఒక నిదర్శనం. ఈ సరళి ఇలాగే కొనసాగితే 100% అక్షరాస్యత త్వరలోనే సాధించగలం. అదే కదా మానవాభివృద్ధికి అత్యంత మూలం. మనం గుర్తుకు తెచ్చుకోవాల్సిన మరొక ప్రముఖ విషయం ఏమిటంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అపారమైన విజయాలను సాధించడం, దేశాన్ని ప్రపంచ దేశాల సరసన దీటుగా నిలబెట్టడం.
ఈ సంవత్సరం క్రీడల్లో కూడా బాగా రాణించాం కదా.
అవునవును, సానియా మీర్జా మార్టీనాతో కలిసి మహిళా డబుల్స్ టెన్నిస్లో గెలిచి ప్రపంచ రికార్డు స్థాపించారు. అలాగే సానియా మీర్జా సైనా నెహ్వాల్ పద్మభూషణ్ అవార్డులను పొందారు. ఆర్చర్ దేవాకుమారి పద్మశ్రీకి ఎంపికయ్యారు. మెల్బోర్న్లో భారత మహిళా క్రికెట్ జట్టు 2020 ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. పివి సింధు రియో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ క్రీడల్లో వెండి పతకాన్ని గెలుచుకుని ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్కు వెండి పతకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు నమోదు చేసుకుంది. ఇక వ్యవసాయ రంగానికి వస్తే సమాచార స్రవంతి అని చెప్పుకోవచ్చు. యాపుల ద్వారా, సంక్షిప్త సందేశాల ద్వారా అటు బీమా పథకాలు, ఇటు మార్కెట్టు, నూతన సాంకేతిక పరిజ్ఞానం పైన ప్రసారం చేయడంపై దృష్టి సారించబడింది. నానాటికీ మారుతున్న వాతావరణ మార్పుల దృష్ట్యా ఆహార ఉత్పత్తి ఉత్పాదకతలలో తేవలసిన మార్పులపై పరిశోధన ముమ్మరంగా ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 2016వ సంవత్సరంలో ఎన్నో విజయాలను సాధించాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం వంటి అన్ని రంగాల్లోనూ విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, గర్భవతులు, బాలింతలు మొదలైన అన్ని వర్గాల్లోనూ సమగ్ర అభివృద్ధిని సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు, పథకాలు ఆచరణలోనికి వచ్చేశాయి. ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి, నూతన ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి.
నిజమే, చాలా చక్కగా చెప్పావు. 2016వ సంవత్సరంలో మనం ఎన్నో విజయాలతో ముందుకు దూసుకెళ్లాము. మరి మన విద్యార్థిని విద్యార్థులమంతా ఈ నూతన సంవత్సరంలో ఏం చేయబోతున్నాం?
స్వచ్ఛ తెలంగాణ కోసం కృషి చేద్దాం. రైతులకు, రైతు మహిళలకు కావాల్సిన సమాచారాన్ని అందిద్దాం. మన వంతుగా లాభదాయక వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం. మనలో సృజనాత్మకత నైపుణ్యాన్ని పెంపొందించే ప్రతి ప్రయత్నంలో భాగస్వాములుగా నిలుద్దాం. ఆర్థిక, ఆరోగ్య అభివృద్ధికి పాటుపడదాం.
చాలా బాగున్నాయి, బాగా చెప్పావు. వింటుంటే ఇవన్నీ ఆచరణ సాధ్యమే అనిపిస్తున్నాయి. మనం చదువుకునే కోర్సులు, చేసే ప్రయోగాలు, రావేప్ కార్యక్రమం ద్వారా రైతులతో, రైతు మహిళలతో ముఖాముఖి ముచ్చట్లు, ఇంటర్న్షిప్లో వివిధ సంస్థలతో పరిచయాలు చాలా వరకు మనకు ఆదరువుగా ఉంటాయి.
చక్కగా చెప్పావు. ముందుగా స్వచ్ఛ తెలంగాణ సాధించాలి కనుక చేతుల పరిశుభ్రత గురించి కబుర్లు విందాం.
ఈనాటి కార్యక్రమంలో చేతుల శుభ్రత గురించి మాట్లాడుకుందాం. చేతులు కడుక్కోవటం అనేదాన్ని చాలా సులభంగా తీసుకుంటుంటారు అందరూ. కానీ ఒక్క చేతుల అపరిశుభ్రత అనే దాని ద్వారా మనం అనేక రోగాల పాలయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. గ్రామవాసులైనా, పట్టణవాసులైనా ఎవరైనా సరే చేతుల శుభ్రతని విధిగా పాటించవలసిందే. అంటే వ్యక్తిగత పరిశుభ్రత అన్నమాట. దీని ద్వారా అందరి ఆరోగ్యాలు క్షేమంగా ఉంటాయి. ఇంకో మాట, చేతులు ఎలా పడితే అలా కడుక్కోవడం కాకుండా సూక్ష్మక్రిములు పూర్తిగా నశించిపోయేలా కడుక్కోవటానికి ఒక మంచి పద్ధతి ఉంది. ఆ పద్ధతిని వివరంగా మీకు మా పిల్లలు తెలియజేస్తారు. విని అందరూ నేర్చుకోండి.
గుడ్ మార్నింగ్ టీచర్.
పిల్లలు,
అందరూ ఇటు రండి,
టీచర్ పిలుస్తున్నారు, పదండి పదండి.
పిల్లలు, ఈరోజు మీ అందరికి ఒక మంచి పాట నేర్పిస్తా, నేర్చుకుంటారా? మరి
హై పాటనా? నేర్చుకుంటాం టీచర్.
ఆ సరే, మరి ముందుగా అలా నేను మీకోసం వరండాలో 4 బకెట్ల నీళ్లు, మీరెంత మంది ఉన్నారో అన్ని జగ్గులు, ఇంకా సబ్బు కూడా పెట్టినాను, వాటిని తీసుకురండి.
పాటలు నేర్చుకోవడానికి ఇవన్నీ ఎందుకు టీచర్?
ఆ అది కూడా చెప్తా, ముందు మీరు తీసుకురండి.
సరే టీచర్, తెస్తాం.
సరే తెచ్చారు కదా, మనం ఇప్పుడు పాటతో పాటు ఓ పని కూడా చెయ్యాలి, చేస్తారా మరి?
ఆ సరే టీచర్, తప్పకుండా చేస్తాం.
చేతుల శుభ్రతపై అపాడ్వాలు రూపొందించిన ఒక మంచి పాటని మీకు వినిపిస్తున్నాం.
తినే ముందు సబ్బుతో కడుగు చేతులు, శుభ్రత పాటిస్తే నీకు రావు జబ్బులు. తినే ముందు సబ్బుతో కడుగు చేతులు, శుభ్రత పాటిస్తే నీకు రావు జబ్బులు.
సరే పిల్లలు, పాట విన్నారు కదా?
విన్నాం టీచర్, విన్నాం.
మరి మీకేం అర్థమైంది ఆ పాట ద్వారా?
చేతులు కడుక్కోవాలని అర్థమైంది టీచర్.
ఆ మరిగా పాటలో చెప్పినట్లు మనం కూడా చేద్దామా?
సరే టీచర్, చేద్దాం.
సరే మరి ముందు నేను చేసి చూపిస్తా, తరువాత మీరు కూడా నాతో పాటు చెయ్యాలి.
సరే టీచర్.
పిల్లలు, నేను చెప్పినట్లు బకెట్తో నీళ్లు, సబ్బు, మగ్గులు తెచ్చుకున్నారు కదా?
తెచ్చుకున్నాం టీచర్.
సరే మరి అందరూ వరుసగా నిలబడండి. నిలబడ్డారు కదా?
నిలబడ్డాం.
ఇప్పుడు బకెట్లోని నీళ్ళని మీ మగ్గులతో తీసుకోండి. తీసుకుంటున్నారా?
తీసుకున్నాం టీచర్. తర్వాత ఏం చేయాలి టీచర్?
ఆ తర్వాత ఏం చేయాలంటే, మీరు తీసుకున్న నీళ్లతో మీ చేతుల్ని తడి చేసుకోండి.
ఓ చేసుకున్నాం టీచర్.
చేసుకున్నారు కదా. సరే మరి ఇప్పుడు ఏం చేస్తారంటే
చెప్పండి టీచర్, చెప్పండి.
ఆ చెప్తా చెప్తా, అందరూ చాలా హుషారుగా ఉన్నారు కదా ఏం చేయాలో తెలుసుకోవడానికి.
అవును టీచర్.
ఇప్పుడు మీ పక్కనే సబ్బు ఉంది కదూ?
ఆ ఉంది టీచర్. ఎంత మంచి వాసన వస్తుందో.
ఆ సబ్బుతో ఏం చేయాలి టీచర్?
ఆ సబ్బుని తీసుకొని మీరందరూ మీ రెండు చేతులకి రాసుకోండి.
రాసుకున్నాం టీచర్, ఇప్పుడు ఏం చేయాలి?
అందరూ రాసుకున్నారు కదా, ఏం బుజ్జి నీవింకా రాసుకోలేదే?
లేదు టీచర్, రాసుకుంటున్నా.
సరే ఇప్పుడు మీ చేతుల్ని సబ్బు నురుగ వచ్చేదాకా రుద్దండి.
ఐ నురగ నురగ, బుడగలు ఎంత పెద్ద బుడగలు, ఎంత బాగుందో.
బాగుంది కదా, చాలా సరదాగా ఉంది కదా.
అవును టీచర్, చాలా సరదాగా ఉంది.
ఇప్పుడు మీ కుడి చేతి వేళ్లను ఎడమ చేతి వేళ్ల సందుల్లో పెట్టి బాగా రుద్దండి. బుజ్జి నువ్వెందుకు నవ్వుతున్నావు?
అలా చేస్తే నాకు చక్కెలు కిందలు అవుతాయి టీచర్.
అవునా, సరే సరే ఇప్పుడు మీ చేతిని తిప్పి చేతి వెనకాల కూడా బాగా రుద్దండి.
చేశాం టీచర్, తర్వాత ఏం చేయాలి?
సరే పిల్లలు ఇప్పుడు మీ అందరి బొటన వేళ్ళను చూపించండి. తంసపే. ఇప్పుడు తంబుని అంటే బొటన వేలి చుట్టూ రుద్దండి, అలాగే ఒక్కో వేలును ఒక దాని తర్వాత మరొకటి బాగా రుద్దండి. రుద్దారు కదా?
ఆ రుద్దాం టీచర్.
ఇప్పుడు మీ చేతి వేలి గోళ్లలో ఉన్న మట్టి పోయేలా రుద్దండి, తర్వాత వేళ్ల వెనకాల కూడా రుద్దండి.
చేశాం టీచర్, తర్వాత ఏం చేయాలి?
తర్వాత చేతి క్రింద భాగం మణికట్టు కూడా బాగా రుద్దండి.
ఓ రుద్దుకున్నాం టీచర్.
మనం ఇప్పుడు మళ్ళీ మగ్గుతో నీళ్లు తీసుకుని మీ చేతిని శుభ్రంగా నురుగుపోయేలాగా కడగండి.
కడిగేశాం టీచర్.
ఆగండి పిల్లలు, ఇంకా ఉంది. ఇప్పుడు మీ చేతులని తువ్వాలుతో తడిపోయేదాకా తుడుచుకోండి.
ఓ తుడుచుకున్నాం టీచర్.
వెరీ గుడ్. ఈరోజు మనం మంచి పాట విన్నాం, దానితో పాటుగా చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా నేర్చుకున్నాం కదా. మీ ఇంటికి వెళ్ళి అమ్మానాన్నలకు కూడా నేర్పండి. అలాగే మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళకు కూడా నేర్పించండి. ఆ పిల్లలు ఇంకొక మాట.
మళ్ళీ ఇంకా ఏంటి టీచర్?
మీరు చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నారో లేదో నాకు మీ అమ్మ వాళ్ళు వచ్చి చెప్తే మీకు మంచి బహుమతి ఇస్తా, సరేనా?
బహుమతా? సరే సరే టీచర్.
సరే టీచర్.
మరుసటి రోజు ఉదయం.
గుడ్ మార్నింగ్ టీచర్.
గుడ్ మార్నింగ్ పిల్లలు. నిన్న నేను చెప్పిన విషయం, నేర్పించిన పాట మీ ఇంట్లో వాళ్ళకి అందరికి చెప్పారు కదూ?
ఓ చెప్పాం టీచర్.
నేను నిన్నటి నుంచి 5 సార్లు చేతులు కడుక్కున్నా.
నువ్వే కాదు, నేను కూడా 4 సార్లు నా చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కున్నా.
ఇంతలో బుజ్జి వీణా వాళ్ళ అమ్మలు స్కూల్ కి వస్తారు.
నమస్తే టీచర్, నేను బుజ్జి వాళ్ళ అమ్మను.
నమస్తే అమ్మా.
నిన్న మీరు చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో నేర్పించారట కదా. ఇంటికి వచ్చాక మా అమ్మాయి బుజ్జి తన చేతులు కడుక్కోవడమే కాక మా అందరికీ కూడా చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో నేర్పించింది.
ఏంది టీచర్ అమ్మా ఇది? నిన్న మా పిల్లకి ఏందో చెప్పినావంట, అది చేయకపోతే అదేమో ఇంటలేదు. అసలే ఇంట్లో పనులతో సతమతం అవుతుంటే ఈ పనిలేని పనులంతా ఏందమ్మా?
అలా కాదమ్మా, చేతుల శుభ్రత చాలా ముఖ్యం. చేతులని శుభ్రం చేసుకోవడం అంటే మనకు మనం వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చుకున్నట్టే.
టీకాలా? అదెట్లా?
ఎట్లంటే చేతుల ద్వారానే మనం అన్ని పనులు చేస్తాం. ఆ చేతుల ద్వారానే వ్యాధికారక సూక్ష్మక్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.
సూక్ష్మక్రిములా అంటే ఏంది? అవి మన శరీరంలోకి ఎట్లా పోతాయి?
సూక్ష్మక్రిములు అంటే మన కంటికి కనిపించనివి. ఉదయం నుండి సాయంత్రం వరకు మన దినచర్యలో చాలా పనులు చేస్తుంటాం.
అవును చేస్తాం. గట్లయితే ఏంటి?
ఆ పనులన్నీ చేతుల ద్వారానే చేస్తాం. అన్నం తిన్నా, ముక్కు చీదినా, పేడ తీసినా, పాలు పితికినా, ఇలా ఎన్నో పనులు చేతులతోనే చేస్తాం. ఇన్ని రకాల పనులు చేసినప్పుడు ఆ పనికి సంబంధించిన మలినాలన్నీ చేతికి అంటుకుంటాయి. చేతులను నీటితో శుభ్రం చేసుకోకుండా నీళ్లు తాగడానికో తినడానికో వాడతాం. అలాగే మలవిసర్జన తర్వాత చేతులను శుభ్రం చేసుకుని వారు కూడా ఉంటారు.
అవును, నీటితో శుభ్రం చేసుకుంటాము.
కేవలం నీటితోనే శుభ్రం చేస్తే సరిపోదు, ఎందుకంటే మన చేతిలో మన కంటికి కనిపించని సూక్ష్మక్రిములుంటాయి. మల విసర్జన తర్వాత మనం సబ్బుతో చేతులను కడుక్కోకపోతే ఆ క్రిములు మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధులను కలిగిస్తాయి. అప్పుడు మనం రోగాల బారిన పడి అనారోగ్యం పాలవుతాం.
ఓయమ్మో, చేతులు కడుక్కోపోతే ఇంత కాదుందా? నేను ఇక నుంచి చేతులు శుభ్రంగా కడుక్కుంటా, అందరికి చేతులు కడుక్కోమని చెప్తా.
ఆ చేస్తారా? సరే, దానికోసం ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎలా శుభ్రం చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తా. పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ మలాన్ని తాకిన తర్వాత శుభ్రంగా చేతులను సబ్బుతో నీటితో కడుక్కోవాలి. ఆహారాన్ని ముట్టుకునే ముందు, తినే ముందు, తిన్న తర్వాత చేతులను కడుక్కోవాలి. పిల్లలకు ఆహారాన్ని తినిపించే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. చేతిగోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి, మట్టి చేరకుండా చూసుకోవాలి. చేతులను ఇలా ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవాలో చెప్పాను కదా, ఇప్పుడు ఎలా శుభ్రం చేసుకోవాలో మీ పిల్లలే పాట ద్వారా చెప్తారు, వినండి.
తినే ముందు సబ్బుతో కడుగు చేతులు, శుభ్రత పాటిస్తే నీకు రావు జబ్బులు. తినే ముందు సబ్బుతో కడుగు చేతులు, శుభ్రత పాటిస్తే నీకు రావు జబ్బులు. ముందు నీ చేతులను నీటితోని తడుపుకో, తడిపినాక సబ్బు రుద్ది కడిగేది తెలుసుకో. అరచేతిని మరో అరచేతితో రుద్ది, చేతి వేళ్ల మధ్య వేరే చేతి వేళ్లేసి రుద్దు. 5 వేళ్ల కొనలు కలిపి అరచేతితో రుద్ది, తర్వాత చేతి వెనక మణికట్టు వరకు రుద్దు. వేళ్ల దగ్గర చేసి అరచేపు తీసి చేతితో చుట్టూరా శుభ్రపరచ రుద్దాలి. 20 సెకండ్ల వరకు 5 తీర్లు రుద్ది రుద్ది, 20 సెకండ్ల వరకు 5 తీర్లు రుద్ది రుద్ది. నీళ్లతోన కడిగేది తెలుసుకో, నీళ్లతోన కడిగేది తెలుసుకో. తినే ముందు సబ్బుతో కడుగు చేతులు, శుభ్రత పాటిస్తే నీకు రావు జబ్బులు. తినే ముందు సబ్బుతో కడుగు చేతులు, శుభ్రత పాటిస్తే నీకు రావు జబ్బులు.
ఇన్నవా బిడ్డ, చేతులు కడుక్కోవడం గురించి ఎంత బాగా చెప్పిండ్రో.
అవు పెద్దమ్మా, పాట కూడా వాడిరు కదా.
అవును బిడ్డ, మంచిగా వాడిండ్రు. నీకు ఇంకొన్ని విషయాలు చెప్తా, ఇంటావా?
ఆ ఇంటా ఇంటా పెద్దమ్మా, చెప్పు.
గట్లయితే నీ చేతులకి ఎన్ని వేళ్లున్నాయో చెప్పు.
ఎన్నుంటాయి? 10 వేళ్లున్నాయి పెద్దమ్మా.
సరే, అయితే 10 వేళ్లకి 10 సూత్రాలు చెప్తా, ఇను.
సరే పెద్దమ్మా, చెప్పు.
మొన్న నీకో విషయం చెప్పిన గుర్తుందా?
ఏంది పెద్దమ్మా అది?
అదే బిడ్డ, పరిశుభ్రత లేకపోతే పారిశుద్ధ్యం లోపిస్తుందని చెప్పిన కదా.
ఆ చెప్పినావు.
దాని గురించే ఈ 10 సూత్రాలు కూడా చెప్తా.
ఓ, వేళ్ల గురించి అడిగింది అందుకా? ఈ 10 సూత్రాలు చెప్పడానికేనా పెద్దమ్మా?
అవు బిడ్డ, పది సూత్రాలు చెప్తున్నా, మంచి విను.
సరే పెద్దమ్మ.
ఒకటి, బహిరంగ మల విసర్జనని అడ్డుకుందాం.
రెండు,
మరుగుదొడ్డిని వినియోగిద్దాం.
మూడు,
చేతులని పరిశుభ్రంగా ఉంచుకుందాం.
నాలుగు,
మురుగునీటి పారుదలను పాటించాలి.
ఐదు,
నీరు ఆహారం సురక్షితంగా ఉంచుకోవాలి.
ఆరు,
వ్యర్థాలను విసర్జితాలను ఎరువులుగా మార్చుకోవచ్చు.
ఏడు,
భూగర్భ జలాలను భద్రపరచుకోవాలి.
ఎనిమిది,
ఇంటి ఆవరణల మొక్కలను పెంచుకోవాలి.
తొమ్మిది,
వ్యాధికారక కీటకాలను జంతువులను దూరంగా ఉంచాలి.
పది,
ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలి.
ఎంత మంచి సూత్రాలు చెప్పావు పెద్దమ్మా.
అవును బిడ్డా, ఈ పది సూత్రాలు పాటిస్తే పది కాలాల పాటు ఏ చీకు చింత లేకుండా సుఖంగా బతుకుతారు. ఇది చిన్నపిల్లలకే కాదు, అందరికీ అవసరమే. తినే ముందు, తిన్న తర్వాత, మల విసర్జన ముందు, తరువాత, గిట్లా ఎన్నిసార్లు చేతులు కడుక్కున్నామని కాదు, ఒక పద్ధతిగా పైన వాడిన పాటల లెక్క అందరూ కడుక్కోవాలి. సబ్బుతో చేతులని శుభ్రపరచుకోవాలి. ఒకవేళ సబ్బు గిట అందుబాటులో లేకపోతే బూడిద గాని ఇసుకతో గాని చేతులు కడుక్కోవాలి. మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోనికి చేతులు కడుక్కోవడం అనేది చాలా సులభమైన పద్ధతి. ఈ పద్ధతిని పాటించండి. ఎటువంటి రోగం మీ దగ్గరికి రానివ్వకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో రొయ్యలతో తయారు చేసే పకోడీ గురించి తెలుసుకుందాం. శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలేంటో తెలుసుకుందాం. రొయ్యల పకోడీకి కావలసిన పదార్థాలు: రొయ్యలు అరకప్పు, శనగపిండి ఒక కప్పు, బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి పొడి ఒక టేబుల్ స్పూన్, తురిమిన పుదీనాకులు ఒక టేబుల్ స్పూన్, తురిమిన కొత్తిమీర ఆకులు ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 1.5 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నూనె వేయించుకోవడానికి సరిపడినంత. అందరూ రాసుకుంటున్నారు కదా. మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి చూద్దాం. శ్రోతలు సరిచూసుకోండి మరి. రొయ్యలు అరకప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి పొడి 1 టేబుల్ స్పూన్, తురిమిన పుదీనా ఆకులు 1 టేబుల్ స్పూన్, తురిమిన కొత్తిమీర ఆకులు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 1.5 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నూనె వేయించుకోవడానికి సరిపడినంత. కావలసిన పదార్థాలు వినేశాం కదా. ఇక తయారీ విధానం ఎలానో తెలుసుకుందాం. పైన పేర్కొన్న అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి వేడి చేసిన 1 టేబుల్ స్పూన్ నూనెను కలుపుకోవాలి. మిశ్రమం గట్టిగా పకోడి పిండిగా మారేంత వరకు నీరు పోసుకుంటూ కలుపుకోవాలి. తరువాత కడాయి తీసుకుని నూనె వేడి చేసి పిండిని పకోడీలాగా నూనెలో వేయించుకోవాలి. పిండి బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకొని వేగిన తర్వాత పొయ్యి ఆర్పేసుకోవాలి. పకోడీని వేరొక పళ్ళెంలోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ఆరగించాలి. విన్నారు కదా, మనందరినీ నోరూరించే ఎంతో రుచికరమైన రొయ్యల పకోడీ తయారీ అందరూ తప్పక తయారు చేసుకుంటారు కదూ. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి. ఈ మిశ్రమానికి వేడి చేసిన 1 టేబుల్ స్పూన్ నూనెను కలుపుకోవాలి. మిశ్రమం గట్టిగా పకోడీ పిండిగా మారేంత వరకు నీరు పోస్తూ కలపాలి. కడాయి తీసుకుని నూనె వేడి చేసి పిండిని పకోడీలాగా వేయించుకోవాలి. పిండి బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకొని తరువాత పొయ్యి ఆర్పేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేయండి. ఇక దీనిలోని ఆరోగ్య లాభాలు, పోషక విలువలు ఏంటో ఒకసారి వినేద్దాం. రొయ్యల పకోడీలోని పోషక విలువలు: విటమిన్ B12, B6, నియాసిన్ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏఈ ముఖ్యంగా లభిస్తాయి. క్రొవ్వు తక్కువ మోతాదులో లభిస్తుంది. కేలరీలు అధిక మోతాదులో లభిస్తాయి. సోడియం అధికంగా ఉంటుంది. ఇక రొయ్యల పకోడీలోని ఆరోగ్య లాభాలంటూ ఒకసారి చూద్దాం. శరీర బరువును తగ్గిస్తుంది, రోగనిరోధకతను పెంచుతుంది, ఎముకలను బలంగా పటిష్టంగా ఉంచుతుంది, నిద్రలేమిని తగ్గిస్తుంది. విన్నారు కదా రొయ్యల వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో. వచ్చే వారం మరొక పోషక వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: కొందరు తులసి మొక్కను ఇంటి లోపల కూడా, అంటే ఇండోర్ ప్లాంట్ గా పెంచుకుంటారు ఎందుకు? ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి, రాత్రిపూట కూడా ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది కనుక. మామూలుగా మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని ఆక్సిజన్ ని వదులుతాయి. దీనిని కిరణజన్య సంయోగ క్రియ అంటాము. అలాగే రాత్రిపూట ఆక్సిజన్ ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతాయి.
కానీ తులసి, వేప, రావి, కాక్టీస్, అలోవీరా మొదలైన చెట్లు రాత్రిపూట కూడా ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. అందుకే వీటిని ఇంటి లోపల పెంచుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గతవారం రెండవ ప్రశ్న. మన వాతావరణంలో సాధారణంగా AQI అంటే గాలి నాణ్యత ప్రమాణం ఎంత ఉంటే సాధారణ స్థాయి కాలుష్యం ఉన్నట్లు? ఈ ప్రశ్నకి సరైన సమాధానం A 51 నుండి 100 యూనిట్లు. AQI అంటే గాలి నాణ్యత ప్రమాణాన్ని లిఖించే సూచిక. దీనిని బట్టి మనం మన పరిసరాలలో ఎంత కాలుష్యం ఉంది అనేది చెప్తుంది. AQI 51 నుండి 100 వరకు ఉంటే అది సాధారణ స్థితి, 101 నుండి 150 వరకు ఉంటే అది అధిక కాలుష్యం ఉందని తెలియజేస్తుంది. అందుకే కాలుష్య నివారణ బోర్డ్ ఎప్పటికప్పుడు AQIని లెక్కించి వాతావరణ కాలుష్యాన్ని గురించి ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. AQI పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. స్వచ్ఛ భారత్ అభియాన్ ఆచరణలో AQIని పర్యవేక్షించడం కూడా ఒక భాగం. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారు వి నవిత కాజీపూర్, జి సంపత్ వేంపాడ్, ప్రభాకర్ హన్మకొండ, ఎస్ శ్రవంతి చందాపూర్. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం చెప్పిన వారు ఎల్ శ్రీధర్ రెడ్డి, గంభీరావుపేట్. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం మొదటి ప్రశ్న. 2016 సంవత్సరంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన జిల్లా ఏ నిజామాబాద్, బి ఆదిలాబాద్. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి. 2016 సంవత్సరంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన జిల్లా ఏ నిజామాబాద్, బి ఆదిలాబాద్. ఈ వారం రెండవ ప్రశ్న. 21వ శతాబ్దంలో మొత్తం లీఫ్ సంవత్సరాలు ఎన్ని? ఏ 25, బి 24. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి. 21వ శతాబ్దంలో మొత్తం లీఫ్ సంవత్సరాలు ఎన్ని? ఏ 25, బి 24. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492927242 మీ అందరి కోసం నెంబర్ మరొకసారి. 9492927242 ఈ నెంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.